ఈ రోజున గురుతత్వము, గురుగీత అంటే ఈ గురుగీత అనేటువంటి గ్రంథం ఉంది, ఆ గురుతత్వము అనేటువంటి దాని గురించి ఇక్కడ మనకి వ్యాసమాలలో మనం దాని గురించి చెప్పుకుంటున్నాం ఈ రోజున. ఆధ్యాత్మిక బోధని ప్రధానంగా తీసుకొని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రధానంగా తీసుకొని అనేకమైనటువంటి గీతలు మనకున్నాయి. అందులో ప్రధానమైనటువంటిదేమో భగవద్గీత. ఇక అవధూత గీత అని, గణేష గీత అని, ఉత్తర గీత అని, వశిష్ఠ గీత అని, శ్రీరామ గీత అని, ఉద్ధవ గీత అని, గురుగీత అని, ఇలా రకరకాలైనటువంటి గీతలు ఉన్నాయి. అన్ని ప్రధానమైనటువంటివే. బ్రహ్మ విద్యని బోధించేటువంటి విషయంలో శ్రీకృష్ణుడు బోధించినటువంటి భగవద్గీత అన్నిటికన్నా కూడా ముఖ్యమైనది అని చెప్పుకుంటారు. అయితే జ్ఞానానికి సంబంధించినటువంటి విషయాల్లో భగవద్గీత చాలా ముఖ్యమైనది, కానీ గురు శిష్య సంబంధ రీత్యా గురుగీత చాలా ప్రధానమైనటువంటిది. ఏ గీతకి భగవద్గీతతో సహా ఏ గీతకి కూడా చెప్పకుండా ఉన్నటువంటి ఒక మాటని గురుగీతకి చెప్తారు. అదేమిటంటే గురుగీత అనేటువంటిది కనుక ఏ సాధకుడి యొక్క చేతిలో పడుతుందో అతడు అదృష్టవంతుడు అని. అంటే అదృష్టవంతులైనటువంటి వారి చేతిలోనే గురుగీత అనేటువంటి గ్రంథం పడుద్ది, లేకపోతే అది పడదట. ఈ మాట గురుగీతకు మాత్రమే చెబుతారు. భగవద్గీతలో కర్మ, భక్తి, జ్ఞాన, యోగ సాధనాలు అనేకమైనటువంటివి 18 అధ్యాయాల్లో వివరించబడ్డాయి. అయితే గురుగీతలో గురువు యొక్క గొప్పతనాన్ని బహువిధాలుగా తెలుపబడింది. దీనిలో సూక్ష్మమైనటువంటి గురుతత్వాన్ని కూడా వివరించడం జరిగింది. గురు శిష్యుల యొక్క అర్హతల్ని కూడా తెలియజేయటం జరిగింది. 274 శ్లోకాలతో ఈ గురుగీత అనేటువంటిది స్కంద పురాణంలో ఉత్తరఖండంలో ఉమామహేశ్వర సంవాద రూపంగా చెప్పబడింది. అంటే పార్వతీ పరమేశ్వరుల మధ్య జరిగేటువంటి సంవాద రూపంలో ఈ గురుగీత అనేటువంటిది స్కంద పురాణంలో చెప్పబడింది. శౌనకాది మహాములు సూత మహర్షిని ఇలా అడుగుతారు, దాంతో ప్రారంభమవుద్ది, ఇదే మొదటి శ్లోకం. శౌనకాది మహాములు ఒక పెద్ద యజ్ఞం చేస్తూ ఉంటారు. ఆ సమయంలో మహాత్ములు అనేక మంది అక్కడికి వస్తూ ఉంటారు. అలా వచ్చినటువంటి వాళ్ళలో సూత మహర్షి చాలా ప్రధానమైనటువంటి వాడు. ఎందుకంటే ఆయనకి అన్ని పురాణాలు కూడా చక్కగా తెలుసు. అందుకని మహర్షులందరూ, మహాత్ములందరూ, మునులందరూ కూడా ఆయన్ని చేరి వాళ్ళు కోరి కొన్ని కొన్ని ఈ పురాణాలని, ఇతిహాసాలని చెప్పించుకుంటూ ఉంటారు. అలా ఒకసారి వాళ్ళు ఏమడిగారు అని అంటే, గుహ్యాత్ గుహ్యతరం సారం గురుగీత విశేషత తత్ ప్రసాదాచ్చ శ్రోతవ్య తత్సర్వం బ్రూహి సూతనః అని వాళ్ళందరూ కూడా ఎంతో వినయంతో సూత మహర్షిని ప్రార్థించారు. ఓ మహర్షి, గురుగీతని మీ అనుగ్రహంతో వినాలి అని అనుకుంటా ఉన్నాం. అందుకని సమస్తమైనటువంటి రహస్యాల్లో మిక్కిలి రహస్యము, శ్రేష్టము అయినటువంటి ఆ గురుగీతలో ఉన్నటువంటి విషయాల్ని మాకు తెలియజెప్పండి అని శౌనకాది మహాములు ఆ సూత మహర్షిని ప్రార్థించారు. అప్పుడు సూతుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. మనోహరమైనటువంటి కైలాస పర్వతంలో పార్వతి భక్తితో ఈశ్వరుడికి నమస్కరించి భక్తి సాధన యొక్క కారణాన్ని అడుగుతూ, స్వామి నాకు గురుదీక్షణ ఇమ్ము అని కోరింది, గురుదీక్షణ ఇవ్వమని కోరింది. సమస్త వ్రతాల్లో కూడా మేలైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది అయినటువంటి గురు మహాత్యాన్ని నాకు చెప్పు అని పార్వతీదేవి అడిగింది. ఏమంటుందో ఆ శ్లోకంలో 5వ శ్లోకం, భగవన్ సర్వధర్మజ్ఞ వ్రతానాం వ్రతనాయకం గురుమే కృపయా శంభో గురు మహాత్యం ఉత్తమం అని. అంటే ఉత్తమమైనటువంటి గురువు యొక్క మహాత్యాన్ని గురించి దయచేసి నాకు తెలియజేయి అని ప్రార్థించింది. ఇలా ప్రార్థించి, స్వామి జీవుడు ఏ మార్గము ద్వారా మోక్ష స్వరూపుడు అవుతాడు అంటే, ఒక్కటే మాట అడగవలసినటువంటి మాట, మనకు కావాల్సినటువంటి మాట పార్వతీ డైరెక్ట్. ఏ మార్గం ద్వారా జీవుడు మోక్షాన్ని పొందుతాడు, బ్రహ్మరూపుడు అవుతాడు, పరబ్రహ్మరూపుడు అవుతాడు, నా కోసం అటువంటి అనుగ్రహాన్ని దయచేయండి, మీ పాదాలకు నమస్కరిస్తున్నాను అన్నది. అప్పుడు మహాదేవుడు ఇలా అంటున్నాడు, ఓ పార్వతి, పూర్వం ఇటువంటి లోకోపకారకమైనటువంటి ప్రశ్న ఎవ్వరూ అడగల, అంటే లోకం మొత్తానికి కూడా ఉపకరించేటువంటిది, లోక కళ్యాణకారకమైనటువంటి ప్రశ్న నన్ను ఎవరు అడగల ఇంతవరకు. నీవు ప్రత్యక్షంగా నా స్వరూపురాలివి గనక నీ భక్తి కోసమని నేను చెబుతా ఉన్నాను. అదేమిటనంటే, యో గురుస్స శివప్రదతో య శివస్స గురుస్మృత. ఓ పార్వతి, పరమాత్మ స్వరూపాన్ని తెలియజేసేటువంటి గురువు ఈశ్వరుడుగాను, ఈశ్వరుడు గురువుగాను చెప్పబడింది. గురువుల్లో చాలా రకాలు ఉంటారు, కానీ పరమాత్మ స్వరూపాన్ని తెలియజెప్పేటువంటి, నీ యథార్థ స్వరూపమైనటువంటి మోక్ష స్వరూపాన్ని తెలియజెప్పేటువంటి, లేదా మోక్షాన్ని అందుకునేటువంటి ఉపాయాన్ని మార్గాన్ని తెలియజెప్పేటువంటి గురువు ఎవరైతే ఉన్నారో, అటువంటి గురువుని ఈశ్వరుడిగా, ఈశ్వరుణ్ణి గురువుగా ఈ శాస్త్రాల్లో చెప్పబడి ఉన్నది. భగవంతుడి యందు ఎటువంటి భక్తి శ్రద్ధలు కలిగి ఉంటామో అటువంటి భక్తి శ్రద్ధల్ని గురువు యందు చూపగలిగినటువంటి వారే ఉపనిషత్తుల సారమైనటువంటి భగవంతుని సాక్షాత్కరించుకోగలుగుతారు. భగవంతుని సాక్షాత్కారాన్ని కావాలి అని అనుకుంటే గురు బోధ లేనిదే జరగదు. సాధారణంగా పూర్వకాలంలో అయితే ఈ రేడియోలు టీవీలు ఇలాంటివి ఏమి లేవు, కనీసం మైకులు కూడా లేవు దూరంగా ఉన్నటువంటి వాళ్ళకి వినపడటానికి. అందుకని ఎవరో ఇద్దరు ముగ్గురు శిష్యులు, నలుగురు శిష్యులు ఆ గురువుని సమీపిస్తే ఆ గురువు వాళ్ళకి చెప్తాడు. అందుకని ఇదంతా మస్తకం నుంచి మస్తకానికి రావాలి, పుస్తకాలు లేవు మధ్యలో, కాబట్టి అటువంటి స్థితిలో అప్పుడు ఉన్నాం. కానీ ఈ రోజునంటే మనకేవో అన్నీ ఉన్నాయి కాబట్టి నేను ఉదయం పని చేసుకుంటా, వంట వండుకుంటా, అదుగోనండి ఆ టీవీలో వచ్చింది వింటానని వింటా ఉన్నారు. కానీ ఆనాడే శంకరుడు ఈ మాట చెప్పాడు అన్నమాట, అంటే గురుబోధ లేకపోతే నీకు ఏ రకమైనటువంటి సాక్షాత్కారం కలగదు. కాబట్టి భగవంతుని యొక్క సాక్షాత్కారం కావాలంటే గురుబోధ ఉండాల్సిందే. అయితే గురువు అంటే ఉపాధి రూపంలో ఉన్నటువంటి భగవంతుడే, భగవంతుడే ఒక ఉపాధిని తగిలించుకొని ఉన్నాడు. అజ్ఞానంలో ఉన్నటువంటి జీవుణ్ణి ఉద్ధరించడం కోసం దేహరూపాన్ని ధరించినటువంటి వాడే భగవంతుడు. అతడు పరావిద్యను బోధించి ఈ సంసార సముద్రాన్ని దాటిస్తాడు. పరావిద్య అంటే అపరావిద్య, పరావిద్య అని రెండు ఉన్నాయి. అపరావిద్య అని అంటేనేమో పరావిద్యకి సహకరించేది, పరావిద్య అంటేనేమో పరమాత్మకి సంబంధించిన విద్య. కాబట్టి ఇటువంటి పరావిద్యని బోధించి ఈ సంసార సాగరాన్ని దాటించేటువంటి వాడే గురువు. కాబట్టి ఆయన జ్ఞాన గురువు అని అంటారు. దీన్నే గురుగీత ఇలా చెబుతా ఉంది, అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురిం నీలితం యేన తస్మై శ్రీ గురవే నమః అని. ఏ గురువు చేత, అజ్ఞానం అనేటువంటి చీకటి చేత గుడ్డివాడైనటువంటి జనుని యొక్క జ్ఞాన నేత్రం, అజ్ఞానం చేత జ్ఞాన నేత్రం మూసుకుపోయింది కాబట్టి అటువంటి జ్ఞాన నేత్రాన్ని జ్ఞానం అనేటువంటి కాటుక యొక్క కణికతో తెరవబడతా ఉందో, కాబట్టి అజ్ఞానంతో కన్ను మూసుకుపోయింది, ఆ జ్ఞాన నేత్రం మూసుకుపోయింది. ఆ జ్ఞాన నేత్రాన్ని ఇదిగో ఈ కాటుక, జ్ఞానం అనేటువంటి కాటుక, జ్ఞానాంజన శలాకయ జ్ఞానం అనేటువంటి కాటుకతో కూడినటువంటి కణిక, అదిగో దాంతో ఆ మూసుకుపోయినటువంటి ఆ జ్ఞాన నేత్రాన్ని తెరిపించేటువంటి వాడు సద్గురువు. అటువంటి సద్గురువుకి నమస్కారం. తస్మై శ్రీ గురవే నమ, అటువంటి గురువుకి నమస్కారం. అపరావిద్యను బోధించి వ్యావహారికమైనటువంటి లాభాన్ని కలిగించేటువంటి గురువులందరినీ కూడా ఉపగురువులు అంటారు. అంటే ఇతిహాసాలు, పురాణాలు, ఇంకా రకరకాలైనటువంటి విషయాలు, కర్మల్ని గురించి, భక్తిని గురించి, వీటన్నింటిని గురించి చెప్పేటువంటి, వాటిని మాత్రమే చెప్పేటువంటి గురువుల్ని ఉపగురువులు అంటారు. వాటి వల్ల కొన్ని అధికమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి, కొన్ని సాధనకి సహకరించేటువంటి కార్యక్రమాలు ఉంటాయి. అయితే పరావిద్యను అందించేటువంటి గురువు ఎవరైతే ఉన్నారో, అంటే నువ్వు బ్రహ్మానివి, నువ్వు పరమాత్మవి, నువ్వు జీవుడివి కాదు, నువ్వు దేవుడివి అని తెలియజెప్పేటువంటి గురువు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళే సద్గురువులు. అంతేకాదు, జపస్తపో వ్రతం తీర్థం యజ్ఞోదానం తథైవచ గురుతత్వ అవిజ్ఞాయ సర్వం వ్యర్థం భవేత్ ప్రియే అన్నాడు. ఓ పార్వతి చెప్తున్నాడు, పరమేశ్వరుడు చెబుతున్నాడు, జనులు గురువు యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకోలేకుండా, గురువు యొక్క ఆధిక్యతను తెలుసుకోలేకుండా, గురువుని పూజింపకుండా చేసేటువంటి జపం కానీ, తపస్సు కానీ, నియమం కానీ, గంగానది మొదలైనటువంటి పుణ్యతీర్థాల యొక్క సేవ కానీ, ఇవన్నీ కూడా నిష్ఫలం, వ్యర్థమైపోతాయి అన్నాడు. శిష్యుడు సద్గురువు యొక్క పాదపద్మముల సేవ వల్ల సమస్త పాపాలు నశింపజేసుకొని పరిశుద్ధుడై పరబ్రహ్మ రూపంలో నిలిచిపోతాడు. పరబ్రహ్మ రూపంలో నిలిచిపోతాడు అని అంటే తన స్వరూపంలో తాను నిలిచిపోతాడు అంటే మోక్ష స్వరూపుడు అవుతాడు. ఎప్పుడవుతాడు? ఆ శిష్యుడు సద్గురు పాదపద్మముల సేవ వల్ల సమస్త పాపాలని కూడా నశింపజేస్తున్నప్పుడు అదిగో ఆ స్థితిలో ఉండిపోతాడు. పాపాలంటే వాసన. తనకు బ్రహ్మోపదేశం చేసినటువంటి గురువు యొక్క నామాన్ని స్తోత్రం చేయటమే అంతములైనటువంటి పరమశివుని యొక్క నామస్తుతి. కాబట్టి ఏ గురువు జ్ఞానోపదేశాన్ని అందిస్తాడో, విశేషమగు అజ్ఞానాన్ని విడిచిపెట్టి తనకి జ్ఞానాన్ని ప్రసాదించడం జరిగిందో అటువంటి గురువుకి నమస్కరిస్తూ ఉండాలి. గురువే విశ్వేశ్వరుడుగా, ఆ గురువు యొక్క నివాసమే కాశీక్షేత్రంగా, ఆ గురువు యొక్క పాదోదకమే గంగాజలంగా, ఆ గురువు చేత ఉపదేశించబడినటువంటి పరబ్రహ్మ జ్ఞానమే తారకోపదేశంగా గుర్తించాలి. జనులు గురువు యొక్క ముఖమునందున్న పరబ్రహ్మాన్ని గురువు యొక్క అనుగ్రహం వల్ల పొందుతా ఉన్నారు. కాబట్టి జనులు గురువుని ఎల్లప్పుడూ కూడా ఎడతెగకుండా, వ్యభిచారైనటువంటి స్త్రీ తనకి ఎన్ని పనులున్నప్పటికీ పరపురుషుని యందు మనస్సు ఎట్లా ఉంచుతుందో అలా ఏకాగ్ర చిత్తులై ధ్యానించాలి. బ్రహ్మచర్యం మొదలైనటువంటి ఆశ్రమాలని, బ్రాహ్మణాది జాతుల్ని, తనకున్నటువంటి కీర్తిని, తనకున్నటువంటి బలాతిశయాన్ని సర్వాన్ని విడిచిపెట్టి గురువు కంటే వేరైనటువంటి దాన్ని దేన్ని కూడా నేను తలసను, తలసకూడదు అనేటువంటి నిశ్చయంలో ఉండాలి శిష్యుడు. గురుస్వరూపులై గురుధ్యానం చేసేటువంటి వారికి పరమానంద సుఖం అతి త్వరలో లభిస్తుంది. గురుముఖమునందున్నటువంటి బ్రహ్మ విద్య గురువునందరి అచంచలమైనటువంటి భక్తి చేత పొందబడతా ఉంది. అంటే గురువు దగ్గరటువంటి బ్రహ్మజ్ఞానం ముఖమునందు అని అంటే గురువు యొక్క బుద్ధిలో ఉన్నటువంటి ఈ బ్రహ్మజ్ఞానాన్ని ఎవరు పొందుతారు అని అంటే గురువునందు అచంచలమైనటువంటి భక్తి ఎవరికి ఉండదో అటువంటి వాళ్ళే పొందగలుగుతారు. ఇలా పొందినటువంటి వాళ్ళు మూడు లోకాల్లోనూ స్ఫుటమైనటువంటి వాక్కు కలిగినటువంటి దేవాసుర పన్నగులనే అనేటువంటి వాళ్ళు అవుతున్నారు. అంటే దేవతలు కానీ, అసురులు కానీ, పన్నగులు కానీ, యక్షులు కానీ, కిన్నెరి కింపురుషులు కానీ ఎవరైనా సరే అటువంటి వాళ్ళందరూ కూడా అంతకుముందు జన్మల్లో ఆ గురువు మీద అత్యంత భక్తి శ్రద్ధలు చూపించినటువంటి వాళ్ళు. గు రు అనేటువంటి రెండు పదాలు, గు గుకారమే గాఢమైనటువంటి చీకటి, రుకారమే ఆ గాఢమైనటువంటి చీకటిని హరించేటువంటి తేజస్సు. కాబట్టి అజ్ఞానాంధకారాన్ని నశింపజేసేటువంటి పరబ్రహ్మం గురువే అవుతున్నాడు. దీనిలో ఏ సంశయము లేదు. సమస్త జగత్తుకి కూడా గురుడు ఒక్కడే బ్రహ్మ విష్ణు శివాత్మక స్వరూపం అవుతున్నాడు. ఏ గురువు యొక్క స్మరణ మాత్రము చేతనే పరబ్రహ్మ జ్ఞానము దానంతరదే పుడుతూ ఉంటుందో అటువంటి సర్వ స్వతంత్ర రూపుడైనటువంటి గురుదేవుని పూజించాలి. ఈ దేహం అనేటువంటి చెట్టుని ఎక్కి ఉన్నటువంటి జీవులు నరక సముద్రంలో పడిపోతూ ఉన్నారు. అటువంటి వాళ్ళందరినీ కూడా ఏ గురువు జ్ఞానోపదేశం చేత ఆ సముద్రంలో నుంచి రక్షింపబడుతున్నారు, అటువంటి వారందరినీ కూడా ఏ గురువు చేతనెత్తి రక్షిస్తున్నాడో అటువంటి గురువుకి నమస్కారం, అటువంటి గురువుని నమస్కరించి పూజించాలి. ఏ పరబ్రహ్మ ప్రకాశం చేత జగత్తంతా వెలుగుతున్నదో, ప్రేమరూపమైనటువంటి పుత్రాధికమంతా కూడా అంటే పుత్రులు మొదలైనటువంటి వాళ్ళంతా ఏ పరబ్రహ్మ యొక్క ప్రేమ చేత కలుగుతున్నారో, అటువంటి అద్వితీయ స్వరూపుడైనటువంటి పరమాత్మ స్వరూపుడైనటువంటి సద్గురువుకి నమస్కారం. అంటే ఇక్కడ గురువుకి పరమాత్మకి అభేదాన్ని చెబుతున్నారంటే ఇద్దరు ఒక్కటే అని. సర్వకారణమైనటువంటి భగవంతుడి కోసం కార్యరూపమైనటువంటి సమస్త ప్రపంచము ప్రకాశిస్తూ ఉంది. నానారూపాత్మకమైనటువంటి ఈ సమస్త ప్రపంచము ఏ పరమాత్మకి వేరుగా లేకుండా ఉన్నదో అటువంటి కార్యకారణాత్మకమైనటువంటి పరమాత్మ అయినటువంటి సద్గురువుకి నమస్కారం. ఈ ప్రపంచమంతా సద్గురువులో ఉంది, సద్గురువు ప్రపంచమునందు అంతటా ఉన్నాడు, ప్రపంచమంతా సద్గురువే. ఈశ్వరుడు ఆగ్రహిస్తే గురువే రక్షించేవాడు అవుతున్నాడు. గురువు ఆగ్రహించినప్పుడు రక్షించేవాడు ఎవడు లేడు. సాధారణంగా మనకి చెబుతూ ఉంటారు, అయ్యా నీవు గురువుకి ముందు నమస్కరిస్తావా పరమాత్మకు ముందు నమస్కరిస్తావా, ఇద్దరు వచ్చిన ఎదురుగా నిలబడ్డారు, ఎవరికి నమస్కరిస్తావని అడిగితే ఆ శిష్యుడు చెప్పాడట, నేను గురువుకే ముందు నమస్కారం చేస్తాను. అప్పుడు ఆయన అడిగాడు, అయ్యా గురువుకి నువ్వు నమస్కారం చేస్తే భగవంతుడికి కోపం రాదా? అయ్యో నాకు ముందు నమస్కారం చేయలేదే అని అంటే ఆయన కోపం వస్తే రావచ్చు, అది గురువే చూసుకుంటాడు. కానీ నేను పరమాత్మకి నమస్కారం చేస్తే గురువు కోపం వస్తుందనుకో, అప్పుడు గురువుకి ఆ కోపాన్ని తీసేయగలిగేటువంటి వాడు ఇంకెవరున్నారు? పరమాత్మకు ఆయనకేం పని లేదు కాబట్టి ఎవరు? అందుకని నేను గురువుకే ముందు నమస్కరిస్తాను అని. పుష్పాల్లో ఉన్నటువంటి మకరందం మీద ఆసక్తి ఉన్నటువంటి తుమ్మెద ఒక పుష్పం నుంచి వేరొక పుష్పాన్ని ఎలా చేరుకుంటుందో ఆ ప్రకారమే స్వరూప జ్ఞానమునందు ఆసక్తి కలిగినటువంటి శిష్యుడు, కేవలం మోక్షం మాత్రమే కావాలి అనేటువంటి శిష్యుడు ఒకవేళ స్వల్ప గురువుని ముందు ఆశ్రయించినా ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి వేరొక గురువుని పొందాలి. ఎందుకంటే తనకు కావాల్సింది మోక్షం, ఆయన చెప్పేది లౌకికమైనటువంటి ప్రయోజనం, కాబట్టి నాకు ఈ గురువు కన్నా ఇంకో గురువుని నాకు మోక్షాన్ని ప్రసాదించగలిగింది లేదా మోక్షాన్ని అందుకోవటానికి కావలసినటువంటి జ్ఞానాన్ని ప్రసాదించగలిగినటువంటి ఆ గురువుని నేను ఆశ్రయించాలి అని అటువంటి గురువునే ఆశ్రయించాలి. సద్గురువు ప్రత్యక్షంగా మూడు కళ్ళు లేనటువంటి ఈశ్వరుడు, నాలుగు భుజాలు లేనటువంటి విష్ణువు, నాలుగు తలకాయలు లేనటువంటి బ్రహ్మ. అదృష్టం లేనటువంటి వారు సద్గురువు యొక్క శ్రేష్టమైనటువంటి రూపాన్ని చూడలేడు. ఎలాగంటే గుడ్డివాడు సూర్యోదయాన్ని ఎదురుగా నిలిచినా ఎట్లా అయితే చూడలేడో అదిగో ఆ ప్రకారంగా ఎదురుగా ఒక సద్గురు ఉన్నప్పటికీ కూడా పూర్వజన్మ సుకృతం అనేటువంటి అదృష్టం లేదు కాబట్టి ఆ గురువుని గుర్తించడు ఆశ్రయించడు ప్రయోజనాన్ని పొందడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా గురువు యొక్క కృపను పొంది మిక్కిలి గురుసేవ చేయటం వల్ల అటువంటి సామర్థ్యాన్ని పొందారు. అందుకే నగురోరధికం తత్వం నగురోరధికం తపః తత్వజ్ఞానాత్ పరం నాస్తి తస్మై శ్రీ గురవే నమః. నగురోరధికం తత్వం, గురువు కంటే అధికమైనటువంటిది ఏమి లేదు. నగురోరధికం తపః, ఏ తపస్సు కూడా గురువు కంటే అధికమైంది కాదు. తత్వజ్ఞానాత్ పరం నాస్తి, తత్వజ్ఞానం కన్నా కూడా శ్రేష్టమైనటువంటిది ఇంకేమీ లేదు. అటువంటి జ్ఞానాన్ని అందించేటువంటి గురువుకి నమస్కారము అని చెప్పి ఇక్కడ గురువు యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పడం జరిగింది. ఇక ఇది గురుగీతలో చెప్పబడినటువంటి విషయాల్లో కొన్ని చాలా ముఖ్యమైనటువంటి వాటిని, ముఖ్యమైనటువంటివి చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి, కానీ కొన్నింటిని మాత్రమే ఇక్కడ చెప్పడం జరిగింది.